ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
మముగన్న మా పల్లె పాలమూరు, మాది కరువు వలసలకేమో మారు పేరు.
మముగన్న మా పల్లె పాలమూరు, మాది కరువు వలసలకేమో మారు పేరు.
పక్కన కృష్ణమ్మ పరవళ్ళు దొక్కిన, సాగు నీరు లేక సాయాలు పడుతున్నా.
మముగన్న మా పల్లె పాలమూరు, మాది కరువు వలసలకేమో మారు పేరు.
ఎరువాకొచ్చేని ఎదురు దూసిన పల్లె, నాగాటెడ్లను గట్టి నేల సదును చేసి.
నాగాటెడ్లను గట్టి నేల సదును చేసి, నాగాటెడ్లను గట్టి నేల సదును చేసి.
సాగు సాగు పోటి నెత్తురిత్తులు పోసి, వానా కొరకు కొండకెదురు చూసిన గాని.
వానా కొరకు కొండకెదురు చూసిన గాని, వానా కొరకు కొండకెదురు చూసిన గాని.
చినుకు నేలవడక, చిగురు ములకెద్దాక, కలదా చెందిన రైతు కన్నీరు పెడుతున్నా.
మముగన్న మా పల్లె పాలమూరు, మాది కరువు వలసలకేమో మారు పేరు.
మముగన్న మా పల్లె పాలమూరు, మాది కరువు వలసలకేమో మారు పేరు.
ప్రస్తుత వ్యవసాయ రంగంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయి. రైతు పండించడానికి సరైన పెట్టుబడి లేకపోవడం, సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడమే ముఖ్యమైన కారణాలు. వ్యవసాయానికి ప్రధాన ప్రకృతి వనరులు భూమి, నీరు. కానీ నేడు సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. సకాలంలో వర్షాలు లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు వ్యవసాయానికి తీవ్ర ప్రతిబద్ధకంగా మారుతుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ఉన్న నీరు సమర్థవంతంగా ఉపయోగించుకునే పద్ధతులపై రైతుల అవగాహన పెంచుకోవాలి. దీని గురించి సరైన అవగాహన కల్పించడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పాలెం ప్రథమ సంవత్సరం విద్యార్థులం చేను కబుర్లు అనే కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలను వివరించడానికి మీ ముందుకు వచ్చాము. ఇద్దరు రైతుల మధ్య సంభాషణ వినండి.
ఓ లక్ష్మమ్మ, ఏడికి పోతున్నావు?
చెలకకు పోతున్నా రాజయ్య.
అట్లనా? నీ చెలకలో ఏం పంటలు వేసినావు?
టమాటా, వంకాయ.
నీళ్లు సక్కగా లేవు గదా, ఎట్లా వండిస్తున్నావు?
అవును, అదే చాలా పెద్ద సమస్యగా మారింది. పోయిన ఏడు నాకు చాలా నష్టం వచ్చింది, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు.
నేను కూడా ఈ సమస్యతోనే బాధపడుతున్నా.
అవును, మన తోటి రైతులు కూడా నీటి కరువు వల్ల సతమతమవుతున్నారు.
ఈ వ్యవసాయం నాకు అచ్చొచ్చేటట్లు లేదు. నేను పట్నం పోయి ఏదైనా కూలి పని చేసుకుందాం అనుకుంటున్నా.
ప్రజలకు తిండి పెట్టి బతికించే రైతులం. మనమే వ్యవసాయం వదిలిపెడితే దేశం ఏం కావాలి? మన రైతులకు వ్యవసాయంలో వచ్చే సమస్యల గురించి సమాచారాన్ని ఇచ్చే ఏరువాక కేంద్రాలు ఉన్నాయి కదా, ఆడికి పోయి తెలుసుకుందాం.
అట్లయితే నడువు పోదాం, మన సమస్యకి పరిష్కారం తెలుసుకుందాం.
నమస్తే మేడం.
నమస్కారం. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు?
మేడం, మేము రామచంద్రపురం నుండి వచ్చిన రైతులం.
చెప్పండి.
మేడం, మా భూముల్లో నీరు సరిగ్గా లేవు. పంట చేతికి రావటం దేవుడెరుగు. ఇప్పటిదాకా చాలా అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను, కానీ ఈ నీటి సమస్య మాకు పెద్ద శాపంగా మారింది.
నీళ్లు సరిగ్గా లేక దిగుబడి రావడమే చాలా కష్టంగా ఉంది.
మరేం పర్వాలేదు, అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించవలసిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు.
అట్లనా మేడం?
అవును. నువ్వు ఏ రకమైన పంటలు వేశావు నీ చెలకలు?
టమాటా, వంకాయ, మామిడి తోట, అరటి తోట వేశాను మేడం.
మీకు నీటి సమస్య లేకుండా ఒక చక్కని పరిష్కారం చెప్తాను, వినండి.
చెప్పండి మేడం.
ఉన్న నీటిని వినియోగించుకొని పంట దిగుబడి పెంచే పద్ధతులు రెండు రకాలు. అవి బిందు పద్ధతి మరియు తుంపర పద్ధతులు. తుంపర పద్ధతి ద్వారా 55 నుండి 70% వరకు నీటి వినియోగ సామర్థ్యము ఉంటుంది. అదే బిందు సేద్యంలో అయితే 90% వరకు నీటిని మొక్కలు వినియోగించుకుంటుంది.
మా పండ్ల తోటలకు ఈ పద్ధతి మంచిగుంటుందా మేడం?
మీరు నీరు తక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా, కాబట్టి మీకు డ్రిప్ పద్ధతే సరి అయినది.
ఈ పద్ధతి ద్వారా మరి మొక్కలకు నీరెలా అందుతుంది?
ఈ డ్రిప్ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో ప్రధాన మరియు ఉప ప్రధాన పైపుల ద్వారా సరఫరా చేయబడుతుంది.
మాకు దీని గురించి ఎరకలేదు మేడం, మీరే చెప్పండి.
చెప్తాను, వినండి. మొక్కకు కావాల్సిన నీరును ఏర్ల దగ్గర బొట్టు బొట్టుగా నీటిని అందించే పద్ధతినే బిందు సేద్యం అంటారు. వేసే పంటలను బట్టి దీంట్లో 5 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో నీరు బొట్టు బొట్టుగా మొక్క వేర్లకు చేరుతుంది. ఈ పద్ధతిని మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, అరటి తోటలకు వాడతారు. ఈ పద్ధతినే ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటారు. రెండవ పద్ధతిలో డ్రిప్పర్లు లేటరల్ లైన్ లోపల యంత్రం మీదనే ఖచ్చితమైన దూరంలో అమర్చుతారు. మొక్కల మధ్య దూరంను బట్టి డ్రిప్పర్లు అమర్చిన లేటరల్ లైన్ను ఎన్నిక చేసుకోవాలి. ఈ పద్ధతి ముఖ్యంగా కూరగాయలు, పత్తి, పూల తోటలకు ఉపయోగిస్తారు. దీన్నే ఇన్లైన్ డ్రిప్ పద్ధతి అంటారు.
అవునా మేడం.
మూడవ పద్ధతిలో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్లు ఎత్తు మించకుండా వృత్తాకారంగా లేటరల్ లైన్ పైన అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది. దీన్ని ఎక్కువగా పూల మొక్కలకు వాడతారు. దీన్నే మైక్రోజెట్ పద్ధతి అంటారు. నాలుగవ పద్ధతి కూడా మైక్రోజెట్ ఇరిగేషన్ పద్ధతి మాదిరిగానే, కానీ ఈ పద్ధతిలో లేటరల్స్ పైన అమర్చిన స్ప్రింక్లర్కు అటు ఇటు తిరిగే పరికరమును అమర్చబడి ఉంటుంది. ఐదవ పద్ధతి పొగమంచు పద్ధతి. ఈ పద్ధతిలో లేటరల్ పైన మిస్ట్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పద్ధతిలో నీరు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా హరిత గృహాలు లోపల ఎల్లప్పుడూ తేమ ఉంచడానికి వాడతారు.
మేము ఈ పద్ధతిని ఎంచుకోవడం వల్ల మా పండ్ల తోటలకు కూరగాయలకు ఏ లాభం ఉంటుందో నాకైతే అర్థమైతలేదు.
రాజయ్య, నువ్వెందుకు తొందరపడుతున్నావు? మేడం గారు చెప్తారు కదా, మీరు చెప్పండి మేడం.
ఇందాక నువ్వే చెప్పావు కదా నీరు తక్కువగా ఉందని, అందుకని ఈ పద్ధతినే ఎంచుకోవాలి. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా 50% నీటిని మనం ఆదా చేసుకోవచ్చు. నీరు ఎండకు ఆవిరి కావడం అనేది జరగదు. నీరుని సరాసరి మొక్కల వేర్లకు అందించడం వల్ల చెడుపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. మొక్కల మొదల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగుల మందుల పిచ్చికారి, మొక్కల కత్తిరింపులు మొదలైనవి చాలా సులభంగా మారతాయి. అలాగే నీరే కాకుండా నీటితో పాటు ఎరువుని ఒకేసారి కలిపి అందించవచ్చు. దీన్నే మనం ఫర్టిగేషన్ అంటారు.
మేడం, ఈ పద్ధతి ఇంకా ఏ పంటలకు వాడతారు?
ఈ డ్రిప్ పద్ధతి వివిధ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలకు మరియు పూల తోటలకు అమర్చుకోవచ్చు.
మరి పైపులు పెడితే ఎరువులు ఎట్లా వేయాలి మేడం?
ఎరువులను ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి, లేకుంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి.
ఈ ఫర్టిఫికేషన్ పద్ధతి వల్ల మాకొచ్చే లాభం ఏంటి మేడం?
ఈ ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా మొక్కకు కావాల్సిన మోతాదులో అందించవచ్చు. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చుతగ్గులు లేకుండా పెరుగుదలకు అనుకూలంగా నీటిని, రసాయనక ఎరువులను సరఫరా చేయటం వలన మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను మరియు నాణ్యమైన పంటలను పొందవచ్చు.
నీళ్ళల్లో ఎరువు కలిపి వేస్తే చెట్లకు బాగా అందుతుందా మేడం?
సాంప్రదాయ పద్ధతుల్లో ఎరువును వెదజల్లటం వల్ల నీరుతో పాటు ఎరువులు కూడా ఆవిరవ్వటం జరుగుతుంది, కానీ ఫోర్టిగేషన్ పద్ధతి వల్ల అలా జరగదు. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం రెండింతలవుతుంది.
మేము ఈ పద్ధతి పాటించడం వల్ల దిగుబడి పెరుగుతుందా మేడం, జర చెప్పండి.
ఈ ఫోర్టిగేషన్ పద్ధతి వల్ల అనేక రకములైన ప్రయోజనాలు ఉండటం వల్ల పంట దిగుబడులు దాదాపు 30 నుండి 70% వరకు పెరిగే అవకాశం ఉంది.
ఈ ఫర్టిగేషన్ రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి?
ఫర్టిగేషన్ రోజు అందించడం చాలా శ్రేయస్కరం, కానీ వీలు కాకపోతే వారానికి 2 సార్లు అందించవచ్చు.
ఇదేదో బాగుంది, ఇంకా దీని గురించి చెప్పండి మేడం.
నీటితో పాటు ఎరువును కూడా కలిపివేయటం వల్ల ఎరువుని ఆదా చేసుకోవచ్చు, ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు, అలాగే సమయాన్ని కూడా.
సమయాన్ని ఎట్లా ఆదా చేసుకోవచ్చు మేడం?
అయ్యో రాజయ్య, మేడం గారు చెప్పినట్లు నీళ్లను ఎరువును ఒకేసారి కలిపివేయడం వల్ల సమయాన్ని ఆదా చేసుకున్నట్లే కదా.
అవునవును, నిజమే కదా, నా బుర్రకు తట్టనే లేదు ఈ ఆలోచన.
ఇన్ని లాభాలు బాగానే ఉన్నాయి గాని మరి కరెంట్ ఎట్లా?
ప్రతి మొక్కకు ఒకే మోతాదులో నీరు అందుతుంది కాబట్టి కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు దాదాపు 30-45% వరకు ఆదా అవుతుంది.
మేడం మరైతే మాకు చెరో 2 ఎకరాల పొలం ఉన్నది, దానికి ఎంత ఖర్చు అవుతుంది?
డ్రిప్ పద్ధతికి అయ్యే ఖర్చు ముఖ్యంగా పంటల్లో వరుసల మధ్య, వరుసల్లో మొక్కల మధ్య దూరం, నీటి నాణ్యత, పంట అవసరాలకు సరిపడే పరికరాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మన ప్రభుత్వం మన రైతుల కోసం ఒక్కో ఎకరానికి 90% సబ్సిడీని అందిస్తుంది.
మేడం దీన్ని మా చిలకల్లో ఎట్లా అమర్చాలి?
ఏదైనా పంటలకు డ్రిప్ పెట్టుకోవాలంటే ఆ పంట యొక్క కీలక దశలో అత్యధిక నీటి అవసరాలను తెలుసుకోవాలి. ఈ డ్రిప్ అమరిక నేల స్వభావము, ఏటవాళ్లతనం, నీటి వసతి, నీటి నాణ్యత మరియు మట్టి పరీక్ష ఫలితాలను బట్టి ఆధారపడుతుంది.
అట్లనా మేడం?
అవును, అవసరాన్ని బట్టి డ్రిప్ పరికరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా పైపుల్లో తగిన పీడనం ఉండే విధంగా అమర్చుకోవాలి.
దీని నా చిలకలో అమర్చడం నా ఒక్కడి వల్ల కాదు మేడం.
నువ్వేమీ దిగులు పడకు రాజయ్య, దీని గురించి మా ఇంజనీరు వారి బృందం నీ చిలకకు వచ్చి సహాయం చేస్తారులే.
సరే మేడం.
ఈ పద్ధతి గురించి మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు మేడం.
మేము ఉన్నది మీకు సహాయపడడానికి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోండి.
సరే మేడం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
పిల్లలు మత్తుమందులకు బానిస కాకుండా కాపాడడం ఎలా? మన దేశంలో పిల్లల జనాభా మొత్తం జనాభాలో 40% నుంచి 42% వరకు ఉంది. ఏ దేశ భవిష్యత్తు అయినా పిల్లల మీదే ఆధారపడి ఉంది. భావి పౌరులు తమ బాధ్యతను సంపూర్ణ వ్యక్తిత్వంతో స్వీకరించాలంటే వారిని పెద్దలు చిన్నప్పటి నుండి సక్రమ మార్గంలో పెంచాలి. అది ఏ విధంగా అనేదే ఈనాటి శేనుకబుర్లు అంశం.
గుడ్ మార్నింగ్ టీచర్.
గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈ రోజు మీకోసం మత్తుమందులకు బానిస కాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి ఒక డాక్టర్ గారు వచ్చారు.
అవునా టీచర్?
అవును పిల్లలు.
గుడ్ మార్నింగ్ పిల్లలు.
డాక్టర్ గారు, అసలు ఎందుకు పిల్లలు మత్తుమందులకు బానిసలవుతారు?
ప్రస్తుత కాలంలో పాశ్చాత్య నాగరికతను అనుకరించడం వల్లను, సినిమాలు చెత్త సాహిత్యాల వల్లను, తల్లిదండ్రుల పెంపకం లోపాల వల్లను చాలా మంది పిల్లలు ముఖ్యంగా 15-20 సంవత్సరాల లోపు వారు మాదక ద్రవ్యాలను సేవిస్తూ తమ జీవితాలను తమ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఏ విధంగా డాక్టర్ గారు? పొగ త్రాగటం, మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి ఎంతో కీడును కలిగజేస్తాయి. ధూమపానం, మద్యపానముల కన్నా అపాయకరమైనది మాదక ద్రవ్యాలను సేవించడం. నల్లమందు, గంజాయి, హెరాయిన్, బంగు, కొకాయిన్, బరన్, బ్రౌన్ షుగర్, మాంగువానా, హషిన్ మొదలుగునివి మాదక ద్రవ్యాలు.
వాటి వల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయి డాక్టర్ గారు?
వీటిలోని ఆల్కలాయిడ్ అనే పదార్థము నిశాను కలుగు చేయడమే కాక వ్యక్తి మానసికంగా శారీరకంగా పతనం కావడానికి కారణం. దేశ జనాభాలో సుమారుగా 5% మాదక ద్రవ్యాలకు బానిసులుగా తెలుస్తుంది. అధికంగా విద్యార్థులు, నిరుపేద వర్గాలకు మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని ఎయిమ్స్ మనస్తత్వ శాస్త్రవేత్త అయిన మోహన్ పేర్కొన్నారు. 1970 నుంచి మాంగువాను, బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలను సేవించడం వలన మన దేశంలో ఎక్కువైనట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.
ఎక్కువగా ఏ వయసు వారు వీటికి బానిసలవుతున్నారు డాక్టర్ గారు?
ప్రతి పట్టణంలోనూ 2 లక్షలకు పైగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారున్నట్లు అంచనా. రోజు కనీసం 400 మందైనా కొత్తగా ఈ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తున్నారని, రోజుకు కనీసం డ్రగ్స్ ఎడిక్షన్ వల్ల చనిపోతున్నారు. వీరిలో స్కూలుకు వెళ్లే పిల్లలు అంటే 15-20 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. జనాభాలో స్త్రీల కంటే ఎక్కువగా పురుషులు ఈ మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఈ నిష్పత్తిని 4:18గా ఉంది. ఎక్కువ మంది పేద కుటుంబాల నుంచి అంటే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. మాదక ద్రవ్యాలకు బానిస అవ్వడం ఏ వయసులో అయినా ఉండవచ్చు, కానీ దీనివల్ల దుష్ఫలితాలు కౌమార దశ, యవ్వన దశలోనూ ఉంటాయి. అభివృద్ధి చెందలేని వారు, ఆతృత టెన్షన్ నుంచి పారిపోవాలనుకునే వారు ఈ మందులను వాడుతారు. చాలా మంది మందులు సేవించడం మన యొక్క కల్చర్ గా భావిస్తారు. ముఠా సభ్యులుగా చేర్చుకునే ముందు మందు సేవించిన తర్వాతనే అతడు సభ్యుడిగా ఆహ్వానించబడతారు. చాలా మంది మందును సేవించేవారు మానసికంగా ఎదగని వారుగా, ఇన్ఎడిక్వేట్ గా, పాసివ్ అగ్రెసివ్ గా ఉంటారు. వీరిలో చాలా మంది ఈ బానిసత్వం స్నేహితుల ఒత్తిడి వలన, కుతూహలం వల్ల జరుగుతుందని చెప్తారు. కానీ ఇది అంత నిజం కాదు. చికిత్స పొందిన తర్వాత కూడా వారు తొందరగా మందుకు బానిసలయ్యారు. సంఘంలో సర్దుబాట్లు సరిగా చేసుకోలేనప్పుడు, ఆనందంగా లేని నిజ జీవితం నుంచి తృప్తిని పొందాలనుకునేటప్పుడు ఈ బానిసత్వం వస్తుంది.
మాదక ద్రవ్యాలకు బానిసలవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
ఈ మత్తు మందుల క్షణ ఆనందానికి రుచి మరిగిన వారు తొందరగానే దానికి బానిసలవ్వడాన్ని వదిలించుకోలేక కృంగి, కృషించి నొప్పి నివారణ వంటి ఔషధాలకు అలవాటు పడతారు. ఆరివాసులకు పరిమితమైన మాదక ద్రవ్యాలు సత్వరం సాధారణ సంఘ జీవితంలో ప్రవేశించాయి. కవులు, కళాకారులు తమలో సృజనాత్మక శక్తులను ఉద్దీపనగా మందులను వాడటం మొదలుపెట్టారు. ఆటగాళ్లు ఒళ్ళు మరిచి ఆట గెలవడం కోసం ఆ తప్పుదారి తొక్కారు. సంఘ జీవితాన్ని ఆధునిక సంక్షోభం ముట్టడించే కొద్ది దిక్కులు తోచని స్థితిలో అజ్ఞాత లోకాల ఆనందాని కోసం పెంపర్లాడే యువతరానికి మత్తు మందులు ఆశ్రమయ్యాయి. మాదక ద్రవ్యాలకు లోను కాకుండా కాపాడడం తల్లిదండ్రుల మీద, ప్రభుత్వం మీద, యువకుల మీద, విద్యాబోధన మీద ఆధారపడి ఉంది. పరిశోధనల వలన మందులు తీసుకోవడం అనేది ఇంటి పరిస్థితులు సంతోషకరంగా లేనప్పుడు, పిల్లల పెంపకం సరిగా లేనప్పుడు, పిల్లలను విచ్చలవిడిగా వదిలేసినప్పుడు జరుగుతుంది. సాధారణంగా యుక్త వయసుకు వచ్చిన పిల్లలలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఈ వయసు పిల్లల గురించి తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఈ వయసులో ఉద్వేగాలు చాలా అత్యధికంగా ఉంటాయి. అంతేకాక పిల్లలు బాల్యదశ నుంచి సంపూర్ణ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించడానికి ఈ వయసు వంతెన వలె ఉంటుంది. పిల్లలు ఏ విధంగా ప్రవర్తించినా, అంటే చిన్నపిల్లల లేదా అన్ని తెలిసిన పెద్ద వ్యక్తిగా ప్రవర్తించినా, తల్లిదండ్రులు రెండింటిని ఒప్పుకోరు. అందువల్ల ఈ వయసు పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలో అర్థం కాక తికమక పడతారు. అంతేకాక ఈ వయసు పిల్లలు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. తమ విషయంలో నిర్ణయాలు తామే తీసుకోవాలని అనుకుంటారు. పెద్దలు అందుకు అంగీకరించకపోతే వారు పెద్దలపైన తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవచ్చు. కావున తల్లిదండ్రులు ఈ వయసు పిల్లల పెంపకం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో ఏ విషయం గురించైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పిల్లలను కూడా అందులో పాల్గొనేటట్లు చూడాలి. అప్పుడు వారికి సంతృప్తి కలిగి చెడు పద్ధతుల వలన సంతృప్తి పొందాలన్న ఊహను వారి మనసులోనికి కూడా రానివ్వరు. వారిని ఎదుగుతున్న వ్యక్తులుగా గుర్తించి వారి అవసరాలను తీరుస్తూ వారి స్నేహితుల మీద నిఘా వేసి ఉంచాలి. ఎందుకంటే ఈ వయసు పిల్లలకు పెద్దవారి మాట కన్నా సమవయసు సమూహ ప్రభావం ఎక్కువ. సమూహంలో వ్యక్తిగా ఆదరింపబడడానికి సమూహ కట్టుబాట్లకు లోబడి ఉండాలి. ఇంట్లో సంతృప్తి పొందలేని పిల్లలు సమూహంలో చేరి సంఘ విద్రోహక చర్యల ద్వారా సంఘంపై, ఇంటిపై తమకున్న కోపాన్ని తీర్చుకుంటూ ఆనందిస్తుంటారు. అలాంటి వారు మాదక ద్రవ్యాలను సేవించడం కూడా ఒక గొప్ప విషయంగా భావించవచ్చు. కావున తల్లిదండ్రులు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరిచి పిల్లల సమూహం, అంటే వారి స్నేహితులు ఎలాంటి వారు గమనిస్తూ ఉండాలి. ఇంటి వాతావరణం ఆనందకరంగా లేనప్పుడు, అంటే విడాకుల వలన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు లేదా తండ్రికి చెడు అలవాట్లు ఉండి పిల్లలంటే ఇష్టం చూపనప్పుడు, సంతోషకరంగా లేనప్పుడు పిల్లలు మాదక ద్రవ్యాలను తీసుకునే అవకాశాలు ఎక్కువ అని పరిశోధకుల వలన పెంపకంలో జాగ్రత్త వహిస్తూ భవిష్యత్తుకు పౌరులైన పిల్లలను తీర్చిదిద్దాలి.
పిల్లల పెంపక విధానంలో ఎలాంటి శిక్షణ పద్ధతులు పాటించాలి డాక్టర్ గారు?
పిల్లల పెంపక విధానంలో కఠిన శిక్షణ పద్ధతులు ఉపయోగించినా లేదా పిల్లలను అసలు పట్టించుకొనక ఎక్కువ స్వేచ్ఛనిచ్చి వదిలేసినా పిల్లలు చెడు అలవాట్లకు తొందరగా బానిసలవుతారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన యువకులు చాలా మంది పట్టణంలోనే స్లమ్ ఏరియా నుంచి, స్థిరత్వం లేని ఇంటి వాతావరణం నుంచి, బాధాకరమైన ఇంటి పరిస్థితులను కలిగి ఉన్నవారే. ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. స్లమ్ ఏరియాలో పిల్లలపై తమ చుట్టూ ఉన్న పిల్లల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు జీవనం కోసం పనులకు వెళ్లడం వల్ల పిల్లలను అజాగ్రత్త చేయవచ్చు లేదా పిల్లలపై కంట్రోల్ లేకపోవచ్చు. కావున పిల్లలు తమపై పెద్దవారి అదుపు లేనప్పుడు ముఠా సభ్యులతో ఉత్సాహం, కుతూహలం, అద్భుతాల కోసం మాదక ద్రవ్యాలను స్వీకరించవచ్చు. ప్రభుత్వం కాని, స్వచ్ఛంద సేవా సంస్థలు గాని ఈ స్లమ్ ఏరియాలో పిల్లలకు అనేక రీక్రియేషన్ సెంటర్లను స్థాపిస్తూ పిల్లలు తమ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చూడాలి. ప్రభుత్వం ఒక్కటే చర్యలు తీసుకోవాలంటే ఇది జరగని
పని.
పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడడానికి గల కారణాలు ఏంటి డాక్టర్?
పిల్లలను తల్లిదండ్రుల పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలకు, టౌన్లకు పంపుతున్నారు. అలాంటప్పుడు పిల్లలకు ఎన్నడూ లేని స్వేచ్ఛ లభిస్తుంది. అంతేగాక స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చదువుల కోసం తల్లిదండ్రులు పంపిన డబ్బు పుష్కలంగా ఉంటుంది. అందువలన చాలా మంది విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు. అలాంటి సమయాలలో విద్యార్థులే తమ బాధ్యతలను గుర్తుంచుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం చేస్తూ పెద్దలకు దూరంగా నిఘా లేనందువలన స్వేచ్ఛ ఉండటం వల్ల ఈ మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. కొంతమంది యువకులు తమలో ఉద్వేపన బాగా ఉండడానికి, తమ కలలను బహిర్గతం చేయడానికి ఈ మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారు. మంచి ఆటగాళ్లు కూడా బాగా ఆడి గెలుపొందాలన్న ఉత్సాహంతో ఈ మాదక ద్రవ్యాలను తీసుకుని తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు.
పిల్లలు అలా అలవాటు పడినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిస అయినప్పుడు తల్లిదండ్రులు దాన్ని ఒక రహస్య వ్యవహారంగా, పరువు విషయంగా భావించి బయటకు రానేయక, పిల్లలకు డబ్బు చేతి అందనివ్వక వారిని ఎప్పుడు సతాయిస్తూ తిడుతూ ఉంటారు. దీని వలన లాభం లేకపోగా నష్టాలు విపరీతం. వారికి ఎంతో జాగ్రత్తతో కూడుకున్న చికిత్స అవసరం. వీటి విషయంలో అశ్రద్ధ వహించకూడదు. పిల్లలు ఏ విధంగా అయినా మందులు సంపాదించాలనే ఉద్దేశంతో ఎలాంటి నేరాలకైనా పాల్పడతారు. దిక్కుతోచని స్థితిలో దొంగతనం, హత్యల వంటి సంఘ ద్రోహిక చర్యలు చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కావున మందులకు బానిసైన పిల్లలను తల్లిదండ్రులు అతి జాగ్రత్తగా చూడాలి. వారికి ఏ అవసరాలు తీర్చాలో గుర్తించి ఆ అవసరాలు తీరేటట్లు చూడాలి. వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. మాదక ద్రవ్యాల అలవాటును పోగొట్టడానికి చికిత్సలో పేషెంట్ భౌతికంగా, మానసికంగా అభివృద్ధి చెంది కోలుకునేటట్లు చేసి సంఘంలో సర్దుబాట్లు చేసుకునేటట్లు చేయాలి.
ఇలాంటి వారికి ఎలాంటి చికిత్సలు సిఫార్సు చేయవచ్చు డాక్టర్ గారు?
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మరియు జాతీయ పరిశోధన సంస్థ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బానిసలకు ఇచ్చే చికిత్సకు సిఫార్సు చేసిన అంశాలు: చికిత్స ఉచితంగా ఇవ్వాలి, ఫాలో ఆన్ అంటే చికిత్స అనంతరం అప్పుడప్పుడు రోగిని దర్శిస్తూ పరిశీలిస్తూ ఉండడం, బానిస అయిన వారికి ఏ విధంగా రీహాబిటేషన్ ఇవ్వాలి, ఏ విధంగా బానిసత్వం పోగొట్టాలి అనే వాటి మీద పరిశోధన జరగాలి.
ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి డాక్టర్ గారు?
చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాల రవాణా, ఉత్పత్తిని అదుపు చేయడం. ప్రజలు మందుకు బానిసైన వారిని చెడ్డవారిగా చూడరాదు, వారిని అభివృద్ధి చెందిన వారిగా భావించాలి. మందులకు బానిసవడాన్ని సంఘం ఒక మానసిక వ్యాధిగా అంగీకరించాలి గాని నైతిక విలువలు దిగజార్చే విషయంగా భావించరాదు. అప్పుడే చికిత్స చాలా లాభదాయకంగా ఉంటుంది. మాదక ద్రవ్యాల బానిసలకు కఠిన కారాగార శిక్షలు విధించడం, సంఘంలో వెలివేయడం లాంటివి మంచి పద్ధతులు కాదు. ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చే అపాయాలు, అనర్థాల గురించి విద్యను అందజేయడం. మన దేశ నైసర్గిక పరిస్థితి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వం వారు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ మాదక ద్రవ్యాల సంఘం జరుగుతూనే ఉంది. అంతేకాక ఈ మాదక ద్రవ్యాల ఉత్పత్తి, వ్యాపారం చాలా పలుకుబడి ఉన్నవారు బందిపోటు, ముఠాల సహాయంతో వారి పనులను కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంను ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవు. ఇక మీదట ప్రభుత్వం రవాణా ఉత్పత్తి, వ్యాపారాలు చేసే వారిని ఎంత పలుకుబడితో ఉన్నవారైనా సరే ఇంకా కఠినంగా శిక్షించాలి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో రాగి పెసర వడ్లు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. రాగి పెసర వడలు తయారీకి కావలసిన పదార్థాలు: పెసలు 1 కప్పు, రాగిపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, గరం మసాలా 1 చెంచా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 1 కట్ట, ఉప్పు తగినంత, నూనె వేయించేందుకు సరిపడా. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. పెసలు 1 కప్పు, రాగిపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, గరం మసాలా 1 చెంచా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 1 కట్ట, ఉప్పు తగినంత, నూనె వేయించేందుకు సరిపడా. అందరూ రాసుకుంటున్నారు కదా, మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. పెసల్ని 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు వంపేసి గట్టిగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. ఇందులో రాగిపిండితో పాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని వడల్లా తట్టుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేసి తర్వాత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. మీ అందరి కోసం మరోసారి, పెసల్ని 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు వంపేసి గట్టిగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. ఇందులో రాగి పిండితో పాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని వడల్లా తట్టుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేసి తర్వాత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. రాగి పెసర వడలు పోషక విలువలు: ప్రోటీన్ 7.6 గ్రాములు, కాల్షియం 370 మిల్లీగ్రాములు, కార్బోహైడ్రేట్ 88 గ్రాములు, పీచు 3 గ్రాములు, విటమిన్ ఏ 0.48 మిల్లీగ్రాములు. ఆరోగ్య లాభాలు: రాగి మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. రాగుల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది, దీని వలన అధిక బరువును తగ్గించడానికి దోహదపడుతుంది. విన్నారు కదా రాగి పెసర వడల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఏ కెరటోమలేషియా, బి రికెట్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ కెరటోమలేషియా. గత వారం రెండవ ప్రశ్న: విటమిన్ ఏ అధికంగా ఉండే ఆకుకూర ఏమిటి? ఏ బచ్చలి కూర, బి పాలకూర. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ బచ్చలి కూర. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు ప్రభాకర్ హన్మకొండ, సంగీత గంభీర్రావుపేట్, శ్రీమతి అనురాధ వర్మ మోహన్ వర్మ హైదరాబాద్, ఎం రమ్య కరీంనగర్, ఎన్ సీత దిల్షుక్ నగర్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, కనపర్తి వివేక్ కరీంనగర్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వి విఠల్ కామారెడ్డి. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: మాదక ద్రవ్యాలలో ఏ పదార్థము మత్తుని కలుగజేస్తుంది? ఏ స్టెరాయిడ్, బి ఆల్కలాయిడ్. ప్రశ్న మరొకసారి: మాదక ద్రవ్యాలలో ఏ పదార్థము మత్తుని కలుగజేస్తుంది? ఏ స్టెరాయిడ్, బి ఆల్కలాయిడ్. ఈ వారం రెండవ ప్రశ్న: ఏ వయసు వారు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిస అవుతారు? ఏ 15 నుండి 20 సంవత్సరాల వారు, బి 20 నుండి 25 సంవత్సరాల వారు. ప్రశ్న మరొకసారి: ఏ వయసు వారు ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసవుతారు? ఏ 15 నుండి 20 సంవత్సరాల వారు, బి 20 నుండి 25 సంవత్సరాల వారు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9557046672 నంబర్ మరొకసారి 9557046672 నంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.